ఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మయే శ్రీ గురవే నమః. ఆపాతాళ నభస్తలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందుకాంతామృతైః అస్తోకాప్లుతం ఏకం ఈశం అనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో అభిషించే శివం. ఆంగికం భువనం యస్యా వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. బ్రహ్మానంద స్వరూపులారా,
ప్రియ శ్రోతలారా, మనం ఈరోజు అక్షర పరబ్రహ్మ యోగం 8వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నామండి. క్షరం అంటే దట్ విచ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అండ్ ఎండప్. అక్షరము అంటే మా క్షయము లేనిది, నాశనము లేనిది, మార్పు చేర్పులు లేనిది అయినటువంటి ఆ పరబ్రహ్మమును ఎలా చేరటం పరబ్రహ్మయోగం అనే విశేషం ఈరోజు మనకు సబ్జెక్ట్ అండి. మనం కొత్త అధ్యాయంలో ప్రవేశించేటప్పుడు లాస్ట్ అధ్యాయంలో ఒక విశేషానికి లింక్ ఉంటుంది అని అనుకుంటూ వస్తున్నాం కదండి. 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగంలో స్వామి చివరి చివరికి వస్తూ ఆ అధ్యాయంలో ఓ అర్జున, ఈ జీవులంతా కూడా ఇచ్ఛా ద్వేష సముద్ధేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. ఈ జీవులందరూ కూడా ఇచ్ఛ ద్వేషము ఇటువంటి ద్వంద్వములచే మోహము పొందినవారై సర్గము పొందుతున్నారు. దృశ్యంతో తన్మయం అవటమే సర్గము. అయితే ఎవరైతే పుణ్యకర్మల చేత ధ్యానము అధ్యయనము యోగ ఉపాసన ఇటువంటి పుణ్యకర్మల చేత వారి యొక్క పాప సంబంధమైనటువంటి మానసికమైనటువంటి దోషములను తొలగించుకుంటూ వస్తారో వాళ్ళు ద్వంద్వ మోహం నుంచి వినిర్ముక్తులై ఈ చరాచర సృష్టికి ఆధారమై శాశ్వతమైనటువంటి నా స్వరూపమును ఆశ్రయిస్తున్నారయ్యా. అందుచేత ఈ చావు పుటకల మధ్య పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఓ జీవితాంతం ఏదేదో తాపత్రయాలు పడుతూ ఏదో సంపాదిస్తూ ఏదో పొందుతూ ఏదో వేదనలు చెందుతూ చివరికి దేహం దేహాంతే, మళ్ళా దేహం పడిపోవడం, మళ్ళీ ఒక దేహం ప్రారంభమవడం, ఈ విధమైనటువంటి జరా మరణము అనేటువంటి ఒకనక బాధాకరమైనటువంటి పరిస్థితిని ఈ జీవుడు అనుభవిస్తున్నాడు. ఎవరైతే జరామరణము అనేటువంటి సీక్వెన్స్ నుంచి మోక్షాయ మోక్షము కొరకై నన్ను ఆశ్రయిస్తూ యోగోపాసనను ఉపాసిస్తూ ఉంటారు, లేక ఏ యోగమైనా భక్తి యోగమైనా జ్ఞానయోగమైనా లేక క్రియాయోగమైనా ఉపాసిస్తూ ఉంటారు, వారు ఆ పరబ్రహ్మ నా స్వరూపమైనటువంటి పరబ్రహ్మమును తెలుసుకుంటున్నారు. అలాగే అధ్యాత్మం యొక్క సంపూర్తి అయిన విశేషాన్ని తెలుసుకుంటున్నారు. వారు వారి మనస్సు నిర్మలం కాగా హృదయం పవిత్రం అవగా అప్పుడు పరమాత్మైన నేను సా అధిభూతం అని, సా అధిదైవం అని, సా అధి అధి యజ్ఞం అని తెలుసుకున్నవారై ప్రయాణ కాలంలో కూడా నన్ను గుర్తుంచుకుంటున్నారు, విత్వచేతస్సులై ఉంటున్నారు అని ముగించారండి క్రితం అధ్యాయం. ఇప్పుడండి వెంటనే అర్జునుడు రెస్పాండ్ అవుతున్నారండి. ప్రపంచంలోనండి జ్ఞానం ఉన్నది, జ్ఞానం మహనీయులతే చే చెప్పబడుతోంది, అది మహత్తరం అని అందరం అనుకుంటాం. కానివ్వండి, ఆ జ్ఞానము లేక భారతీయ తత్వశాస్త్రము అధ్యాత్మ శాస్త్రము అందులో చెప్తున్నటువంటి విశేషాలు ఏమిటి, అందులో ఉండే శబ్దాలు ఏమిటి, ఎందుకు వాడారు, మనం రోజు వింటూ ఉంటాం కానీ ఏ ఉద్దేశంతో వాడారు, ఇది మనం ఎప్పుడు పరిశీలించమండి. మనలో అందరం కూడా చిన్నప్పటి నుంచి బాల్యంలో పెద్దవాళ్ళు అంటామో, హరికథలో వింటామో, కొన్ని వింటుంటాం, మోక్షము, మోక్షం సంపాదించాలయ్యా, ఇది మనం అందరం విని ఉంటాం కదండి. జన్మరాహిత్యము వింటుంటాం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ ఈ టర్మ్స్, ఇటువంటి అనేక టర్మ్స్ అధ్యాత్మశాస్త్రం ఏం చేసింది, కాయిన్ చేసి మన యొక్క స్వస్వరూప స్వభావాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ శాస్త్రం అంతా చెప్పబడింది. అటువంటి శాస్త్రం ఏ ఉద్దేశంతో ఒక్కొక్క శబ్దం వాడింది అనే విషయంలో కూడా ఏ మార్పు వస్తూ ఉండటం వల్ల జనులు మర్చిపోతూ ఉంటారు. పరిశీలించమనుకోండి, అసలు పూర్తిగా మర్చిపోతాం. ఏ సినిమాలోనో ఏదో ఒక ఉద్దేశంతో ఒక మనస్సు అంటే ఏదో చూశాడు అనుకోండి, జీవించాడు అనుకోండి, ఓహో మనసు అంటే ఇదే అనుకుంటాం. విశ్వరూపము అంటే రూపం పెరగటం అని జీవించగానే ఓహో రూపం పెరుగుతుంది కాబోలు అని అర్థం చేసుకున్నాం. విశ్వరూపం ఉద్దేశం అది కాదు కదండి. విశ్వరూపం అంటే ఏమిటి, మనం భగవద్గీతలో ప్రవేశించాం కాబట్టి ఆ 11వ అధ్యాయం వచ్చినప్పుడు మనం చెప్పుకుంటాం విశ్వరూపం అని దేనికి అంటున్నారు. లేకపోతే సినిమా చూస్తే అదే నిజం అనుకుంటాం. ఈ విధంగా ఏమవుతుంది, ఆ వినికిడి వల్ల, సినిమాలు చూడటం వల్ల, ఎప్పుడో ఏదో పుస్తకంలో ఏదో చదవటం వల్ల, మొత్తం మీద ఈ టర్మ్స్కి సరైనటువంటి అర్థము, ఏ ఉద్దేశంతో వాటిని వాడారు శాస్త్రంలో అనేది మనం మర్చిపోతూ ఉంటామండి. అలా మర్చిపోతున్న సందర్భంలో అవి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు క్లారిటీ వస్తుందండి. ఏ ఉద్దేశంతో అన్నారు, పరమాత్మ అని దేనన్నారు, జీవాత్మ అని దేనన్నారు, ఇవన్నీ క్లారిఫై కాకపోతే పరమాత్మ అంటే ఎక్కడో ఉంటారండి, జీవాత్మ ఎక్కడో ఉంటారు, శివుడని దేనన్నారు, శివతత్వం అని దేనన్నారు, ఈ విధమైనటువంటి అవగాహన అవసరం అండి. అటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని జిజ్ఞాసు అయి, జిజ్ఞాసు ఉండాలండి, జిజ్ఞాస ఉండాలి, అసలు ఏమిటి ఈ శాస్త్రం ఏంటి, ఏమంటే అధ్యాత్మ శాస్త్రం అంటే ఏంటి, ఇది ఏం చెప్తోంది, వేదాంత శాస్త్రం ఉంది కదా ఏం చెప్తోంది అని తెలిసిన వాళ్ళ దగ్గర మనం అడగాలండి. అసలు వేదాంత శాస్త్రం అనవసరం అండి, చేదస్థం అండి, చేదస్థమైన వాళ్ళు వేదాంత శాస్త్రం మాట్లాడతారండి, ఇటువంటి అభిప్రాయాల్లో మన లౌకిక తెలివితేటలన్నీ చేదస్థం కానట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఈ విధంగా ఆ సమాచారానికి సంబంధించి విషయం ఏంటి తెలియనప్పుడు రెండు ఒకటి, ఆ సబ్జెక్ట్ మనకు ఏ విధంగా ఉపయోగిస్తుంది మనకు తెలియదు, దానిలో ఉండే సులభ విశేషం ఏంటి మనకు తెలియదు, అది ఏ విధంగా మనం ఫాలో అవ్వాలి తెలియదు, పైగా కొన్ని దురభిప్రాయాలు కలిగి ఉంటాం. అందుచేత అధ్యాత్మ శాస్త్రంలో ఉపయోగించిన కొన్ని టర్మ్స్ స్వామి కూడా ఇంతకుముందు వాడారు కాబట్టి అర్జునుల వారు అడుగుతున్నారండి. అర్జున ఉవాచ, కృష్ణయ్య మీరు కొన్ని టర్మ్స్ ఇప్పుడు వాడారు, కేం తద్బ్రహ్మ అని, బ్రహ్మం అంటే ఏంటి, అధ్యాత్మం అని, కర్మ అని, ఇటువంటివి ఏవో కొన్ని మాడారు. ఇప్పుడు నేను కొన్ని నేను విన్నటువంటి కొన్ని టర్మ్స్ అధ్యాత్మ శాస్త్రం ఏ ఉద్దేశంతో ఏ అర్థంతో ఇవి చెప్పింది ఏమండి, అధ్యాత్మ శాస్త్రం లేక వేదాంత శాస్త్రం యొక్క ఈ శబ్ద ప్రయోగాలు అర్థం చేసుకుంటే వేదాంత శాస్త్రం వస్తున్నట్టేనండి. దాన్ని అర్థం చేసుకుంటే చాలు, వింటే చాలు, మనకు అర్థమైపోతూ ఉంటుందండి. ఇప్పుడు అర్జునుడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. కృష్ణయ్య, కిం తద్బ్రహ్మ, బ్రహ్మము అని దేని అంటున్నారయ్యా చెప్పండి నాకు దయచేసి. కిం అధ్యాత్మం, అధ్యాత్మము అనగా ఏమిటి, కర్మ అని అందరికీ ప్రయోగం ఉంది కదా, కర్మ కర్మ అని దేని అంటున్నారు, కిం కర్మ, కిం కర్మ పురుషోత్తమ, అలాగే అధిభూతం చ కిం ప్రోక్తం, అధిభూతము అని దేన్ని అంటున్నారు స్వామి? అధిదైవమో అని కిముచ్చేతే, దేనిని అధిదైవము అని అంటున్నారు? అధి యజ్ఞము అని దేని అంటున్నారు? ఇవన్నీ అండి ఉపనిషత్తుల్లో వాడబడినటువంటి శబ్దాలండి. వేరువేరు సందర్భాల్లో బృహదారణ్యకం ఇటువంటి ఉపనిషత్తుల్లో ఛాందోగ్యం ఇటువంటి అనే కొన్ని కొన్ని ఉపనిషత్తుల్లో వాడిన టర్మ్స్ అనమాట అండి. అధియజ్ఞం కో అత్ర దేహేస్మిన్, అధియజ్ఞము అని ఈ దేహంలో ఉండే అధియజ్ఞం ఏమిటండి? తర్వాత ఇప్పుడు ఏమైంది, బ్రహ్మం అంటే ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూతం అంటే ఏంటి, అధిదైవం అంటే ఏంటి, అధియజ్ఞం అంటే ఏంటి? ఫైనల్లీ మీరు ఒక మాట అన్నారు, ప్రయాణకాళేచ అపి మాం తే విదుహు యుక్తచేతసః. ప్రయాణకాలంలో, ప్రయాణకాలం అంటే ఏంటండి, డౌన్ఫాల్ ఆఫ్ ద బాడీ, ఈ దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్తున్నటువంటి సందర్భాన్ని ప్రయాణకాలం అంటారు. ఈ ప్రయాణకాలంలో కూడా ఈ విషయం తెలుసుకుని, అధియజ్ఞము అధిభూతము అధిదైవము తెలుసుకుని, తద్వారా నన్ను తెలుసుకున్న వారై యుక్తచేతస్సులై ఉంటున్నారయ్యా. యుక్తచేతస్సులు ఈ మూడు కూడా దేహం విడిచేటప్పుడు కూడా వాటి సంబంధించిన కాన్షియస్నెస్ అవేర్నెస్ వాటిని కలిగి ఉంటున్నారు అని మీరు చెప్పారు కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ప్రయాణకాళేచ కథం జ్ఞేయోసి నియతాత్మభి. నియతాత్ములమై ప్రయాణకాలంలో కూడా అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ ఫాల్ ఆఫ్ ద బాడీ, దేహము ఈ దేహము విడుస్తున్నప్పుడు కూడా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి స్వామి? సామాన్యంగా అండి చావు వస్తుందేమో, చస్తామేమో అనుకుంటాం, చచ్చిపోయే లోపల ఏం పనులు చేయాలి అనుకుంటాం, కానీ అసలు చావు గురించి కూడా మనం తెలియాలండి. భారతీయ తత్వశాస్త్రం చక్కగా చావు గురించి, నాయన నీ స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం, నీ ఆత్మ, ఇందులో స్థూలదేహమే మరణిస్తోందయ్యా, మిగతా వాటికి చావు లేదయ్యా, చావు అనేది వాటి కాన్సెప్టే కాదు. ఈ విధంగా మృత్యువు గురించి చాలా చక్కటి విశేషాలు చెప్పేశారండి. అవన్నీ గమనిస్తే మృత్యువు అనేది ఎంత రొటీనో, ఎంత అందులో ఉండేటువంటి సుఖమేమి, అందులో కంఫర్ట్ ఏమిటి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఒక ఊరు వెళ్ళాలి అంటే 15 రోజుల తర్వాత నేను ఇక్కడి నుంచి రష్యా వెళ్ళాలండి, అప్పుడు ఇప్పటి నుంచి ఎంత ప్రిపరేషన్లో ఉంటానండి? అది ఇప్పుడు మనం దేహాన్నే విడిచి మరొక దేహానికి వెళ్ళవలసి వస్తుంది, అప్పుడు ఎంత ప్రిపేర్ అవ్వాలి? మధ్యలో ఈ ఇంతకాలము దేహం ఉన్నంతకాలం వచ్చిన సదుపాయాలు అనేకం ఉండవు కదండి. అసలు డెత్ అంటే ఏమిటి తెలియాలి, ప్రయాణకాలం టైంలో ఏం గుర్తుంచుకోవాలి. మనం లోకల్లో చూస్తూ ఉంటాం, బాగా ముసలివాళ్ళు అయిపోయి మృత్యువు సమీపిస్తూ ఉంటే మా అబ్బాయిని చూడాలి, మా అమ్మాయిని చూడాలి, మా అమ్మానవాడిని చూడాలి, వాళ్ళని పిల్లు వీళ్ళని పిల్లు అంటూ ఉంటారండి వృద్ధులు. ఆ సందర్భం లేకపోతే ధనం గురించి, సంపద గురించి, డబ్బు వాళ్ళు చేస్తారేమో, దాచుకోలేమో, ఎవరికి పెట్టాలి, మా అబ్బాయి పాడు చేస్తాడేమో, లేకపోతే నా కోసం నేను కొంత బంగారం దాచుకున్నాను, అది మా అబ్బాయి కొట్టేస్తాడేమో, మా కోడలు కొట్టేస్తుందేమో, మా అమ్మాయి కొట్టేస్తుందేమో, ఈ విధమైన ధ్యాసలు కలిగి ఉంటారండి. ఒక పక్క మృత్యువు సమీపిస్తూ ఉంటే, ఇప్పుడు ప్రశ్న ఏమంటే మృత్యు సమయంలో కూడా, ప్రయాణకాలంలో కూడా, ప్రయాణకాలంలో కూడా అంతేగాని ప్రయాణకాలంలో గుర్తుచేయటం కాదు, జీవితాంతం గుర్తుంచుకుంటే అప్పుడు ప్రయాణకాలంలో గుర్తుంటుంది. ప్రయాణకాలేచ దేహాన్ని విడిచేటప్పుడు కూడా కథం జ్ఞేయోషి నియతాత్మభి, నియతమైనటువంటి అంటే యోగ సాధన ఇటువంటి నియమతాలు కదండి, భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, క్రియాయోగం, ఇటువంటివన్నీ యోగ సాధన కదండి. ఈ యొక్క యోగ సాధనతో, చక్కటి సాధనతో నియతాత్ములమై మేము దేహము పోతున్నప్పుడు ఏమి జ్ఞాపకం పెట్టుకోవాలా, ఏమి మర్చిపోవాలా, ఏమి వదలాలా చూడండి. ముందరే మనం దేహం పోయే సందర్భంలో ఏవేవి మనం కలిగి ఉండాలి, ఏవేవి వదిలించుకోవాలి. ఒకవేళ కలిగి ఉండకూడనివి కలిగి ఉంటే దేహం తర్వాత దుఃఖం వస్తుంది. మనం జ్ఞాపకం పెట్టుకోవలసినవి ఏమరిస్తే నష్టం వస్తుంది. చూడండి, కనుక మృత్యువు సమయంలో కూడా మేము ఏమి గుర్తుంచుకోవాలి? ఇది 7వ ప్రశ్న అండి. 7 ప్రశ్నలు వేశారండి అర్జునుడు. అప్పుడు స్వామి కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నారు. నాయనా, చక్కటి ప్రశ్నలు వేశావు, అధ్యాత్మ శాస్త్రంలో ఇవి చక్కగా నిర్వచించబడ్డాయి. వీటి అర్థం తెలుసుకుంటే చాలు, శాస్త్రం కూడా తెలుస్తుంది ఆటోమేటికల్లీ. సో చెప్పబోతున్నాను, ప్లీజ్ లిజన్ టు కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి నాయన. మొట్టమొదట కిం తద్బ్రహ్మ, బ్రహ్మము అంటే ఏమిటి అని మీరు అడిగారు కదండి, దాన్ని సమాధానం చెప్తున్నాను అర్జున. అక్షరం పరమం బ్రహ్మ. అక్షరం అంటే ఇప్పుడు నీలో బాల్యం నుంచి ఇప్పటిదాకా, ఇప్పటి నుంచి ఇక ముందు కూడా మారనిది ఏదైనా ఉన్నదా? దేహం మారుతోంది, స్వభావాలు మారుతాయి, అభిప్రాయాలు మారుతాయి, అభిరుచులు మారుతాయి, విలువలు మారుతాయి, ఎవ్రీథింగ్ మారిపోతూ ఉంటుంది కదండి. కానీ మారనిది ఒకటి ఉంది. ఏదైతే మారకుండా అన్ని పరిస్థితుల్లో నీ వెంట వస్తూనే ఉన్నదో, విచ్ ఈస్ చేంజ్లెస్ అబ్సల్యూట్ ఐ, జాగృత స్వప్న సుషుప్తుల్లో కూడా మారటం లేదు, అది దేహం తర్వాత కూడా మారట్లేదు, ఆ మార్పు చెందనటువంటి వస్తువు నీకు సంబంధించి ఏదైతే ఉన్నదో, నీ స్వరూపం సంబంధించి, దానిని బ్రహ్మము అన్నారయ్య. సో బ్రహ్మము అంటే ఏంటి? దట్, దానికి రెండు లక్షణాలు ఉన్నాయండి. ఒకటి అక్షరం, రెండు పరమం. అక్షరం అంటే అది క్షరము కానిది, దానికి తగ్గటాలు పెరగటాలు ఉండవు. ఏమండి, దేహానికి బాల్య యవ్వన వార్ధక్యాలు ఉన్నాయి, కానీ నేనుకి బాల్య యవ్వన వార్ధక్యాలు ఉన్నాయా? ఈ దేహం పడిపోయినా ఇంకో అప్పుడు ఉంటుంది. జాగృతిలో కూడా నేనున్నా, స్వప్నంలో కూడా నేనున్నా. స్వప్నం నాదైనా నేనున్నా, జాగృతి నాదైనా నేనున్నా, సుషుప్తి నాదైనా నేనున్నా, జన్మ నాదైనా నేనున్నా, దేహం నాదైనా నేనున్నా, మృత్యువు నాదైనా నేనున్నా. సో ఐఆమ్ కాన్స్టెంట్, దట్ విచ్ ఈజ్ కాన్స్టెంట్ చేంజ్లెస్, అది బ్రహ్మం అండి. దట్ విచ్ ఈజ్ కాన్స్టెంట్ అది బ్రహ్మనైనా. పరమం, పరమం అంటే హయ్యెస్ట్. ఇప్పుడు ఒక వ్యక్తికి దేహంలో అనేకం ఉండొచ్చు, ఇతని పదవి, ఇతనికున్న డబ్బు, ఇతనికున్న శరీరము, ఇతనికున్నటువంటి పేరు ప్రతిష్టలు, ఇతని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇట్లా అవన్నీ ఉండొచ్చు కదా. అయితే అన్నిటికన్నా వాట్ ఈజ్ ది హయ్యెస్ట్ అండ్ ఫైనెస్ట్ ఏదైతే ఉన్నదో ప్రతి జీవుడికి సంబంధించి, అది బ్రహ్మము. మార్పు చేర్పులు లేనిది, విచ్ ఈజ్ రెండోది, అది చాలా ఫైనెస్ట్ ఏదైతే ఉందో, దానికి ఆవలు ఇంకేదీ లేదు, మిగతాదంతా ఇవ్వలే. అది ఉంటే మిగతా ఉంటాయి. అదేటువంటిది ఏవైతే ఉందో అది బ్రహ్మము. సో గో అండ్ థింక్, క్లోజ్ యువర్ ఐస్. నాలో మార్పు చేర్పులు లేని ఏ శాశ్వతమైన వస్తువు ఉన్నదో, ఏది పరమైనటువంటి వస్తువు ఉన్నదో, అంటే సర్వ సందర్భములకు, దేహములకు, జాగృత స్వప్న సుషుప్తులకు ఆవల ఉన్నదో, ఆ నా స్వరూపము, ఆ సత్యము, నాకు సంబంధించిన సత్యం ఏదైతే ఉన్నదో, దట్ ఈస్ బ్రహ్మం అని చెప్పేశారు. దానిని బ్రహ్మము అని పేరు పెట్టారు, దాన్ని పరమాత్మ అని కూడా పేరు పెట్టారు. అలా అనేక పేర్లు ఉన్నాయి దానికి. దాన్ని కన్వీనియన్స్ కోసం ఏం పెట్టాము? బ్రహ్మము అన్నారు, అది అక్షరము. సో గో, క్లోజ్ యువర్ ఐస్, థింక్ ఆఫ్, ఏదైతే ఏ మార్పు చేర్పులు చెందటం లేదో నీకు సంబంధించి, అది బ్రహ్మము. చూడండి, దెన్ స్వభావో అధ్యాత్మము చతే. అధ్యాత్మము అంటే ఏమిటి? రెండో ప్రశ్న చూడండి. ఆత్మ స్వభావము లేక ప్రకృతి, పురుషుడు ప్రకృతి రెండు కలిసి ఉంటారండి. నేను నా గుణములు, నా స్వభావములు, నా దేహము, నా జన్మ, నా కర్మ, ఈ జన్మ కర్మ అనుభూతులు అనుభవాలు ఇవన్నీ ఎందులోవి? ప్రకృతిలోవి. వీటికి ఒక పేరుందండి, ఈ ఆత్మ ఎక్కడుంటే ఇవన్నీ అక్కడ ఉంటాయి. సో ఆత్మ యొక్క స్వభావమై ఉన్నది, ప్రకృతి ఆత్మ యొక్క స్వభావం అయి ఉన్నది. నేను ఎక్కడుంటే అక్కడ నా ప్రేమ ఉంటుంది, ఇష్టం ఉంటుంది, కోపం ఉంటుంది, వాడతానా లేదా దట్ ఈస్ డిఫరెంట్. నా గుణాలు ఉంటాయి, నా అనుభూతులు ఉంటాయి, నా భావాలుంటాయి, ఇవన్నీ నా భావన అనుభూతి అవన్నీ నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాయి కదండి. సో ఆత్మ వెంట ఏముంటుంది? భావన, అనుభూతి, స్వ ఇవన్నీ ఉంటాయి. వీటికన్నిటినీ ఈ ఆత్మకు చెందినవి, దట్ విచ్ బిలాంగ్స్ టు ఆత్మ. ఆత్మని ఏమన్నాం? బ్రహ్మం అన్నాం. అటువంటి ఆత్మకు సంబంధించినటువంటి గుణములు, స్వభావములు, జన్మలు, కర్మలు వీటన్నిటినీ ప్రకృతి అన్నాం. ఆ ఆత్మ స్వభావ సిద్ధంగా ఎక్కడ ఉంటే అక్కడ తాను ప్రకృతి అని ఉన్నది కూడా కలిగి ఉంటుంది. ఏమంటే మనిషి, అతని స్వభావము, రెండు కలిసి ఉంటాయి కదండి. ఎన్ ఇండివిజువల్ అండ్ హీజ్ నేచర్ అంటాం మనం, ఇంగ్లీష్లో నేచర్ అంటాం. అతని నేచర్ అండి, మంచిదండి, అలా విధంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. వ్యక్తి, అతని నేచరు. సో ఇంగ్లీష్లో ద ఏ వర్డ్ వాడారు? ద ఇండివిజువల్ అండ్ హీజ్ నేచర్ అని రాశారు. ఇప్పుడు ఈ సందర్భంలో ఏం చెప్తున్నారు? బ్రహ్మము, బ్రహ్మము యొక్క స్వభావము అంటే ఈ లోకాలు, ఇవన్నీ లీలా విశేషాలు అన్నమాట. ఈ కర్మలు, 14 లోకాలు కలిగి ఉండడం, జీవులు, ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి అనుకోండి. బ్రహ్మం ఎక్కడుంటే స్వభావం ఉంటుంది అక్కడ. ఆ స్వభావముని అధ్యాత్మము అంటారు. అధ్యాత్మము ఈజ్ ఈక్వల్ టు ఆత్మ ఎక్కడుంటే అక్కడ ఉండి అక్కడ స్వభావము అన్నది ఉంటుంది. ఆత్మకు స్వభావం ఉంటుంది. నేనున్నాను, నేను ఎక్కడుంటే అక్కడ నా స్వభావం ఉంటుంది. ఆ స్వభావం నేను కలిసే ఉంటాం, కానీ స్వభావం ఏమో తిరుపతిలో వదిలిపెట్టి నేను ఇక్కడికి రాను, లేక నేను తిరుపతిలోనే ఉండి స్వభావాన్ని ఇక్కడికి పంపను. నేను ఎక్కడ ఉంటే స్వభావము అక్కడ ఉంటుంది. ఆ స్వభావము అంటే పరమాత్మ ఎక్కడుంటే స్వభావము, బ్రహ్మాండాలు, వీటి యొక్క రాకపోకలు ఇవన్నీ కూడా ఉంటాయి. దీనిని అధ్యాత్మము అంటారయ్యా అని అధ్యాత్మం గురించి డెఫినేషన్ చేశారు. తర్వాత మూడో ప్రశ్న, కర్మ అంటే ఏంటి? కర్మ అంటే సామాన్యంగా ప్రపంచంలో మనం ఏమర్థం చేసుకుంటాం అంటే, కర్మ అంటే మనం చేసే పనులు, దుష్ట మంచి కర్మలు, చెడు కర్మలు, మనం చేసే వర్క్, దీనిని కర్మ అంటారు. నా కర్మలు బాగుండక నేను ఏదో దుఃఖం అనుభవిస్తున్నాను అంటుంటాం. అంటే ఇదివరకు దుష్టకర్మలు చేసి ఉంటాను, దాని దుఃఖం అనుభవిస్తుంటాను. అతను చక్కటి కర్మలు చేశాడు కాబట్టి బాగా చక్కగా అనుభవిస్తున్నట్టు. ఈ కర్మ అంటే ద డూయింగ్స్ ఆఫ్ దెన్ ఇండివిజువల్, ఒక వ్యక్తి యొక్క డూయింగ్స్ అనే ఉద్దేశంతో కర్మ, కర్మబంధము ఇవన్నీ వాడుతూ ఉంటామండి. కానీ అధ్యాత్మ శాస్త్రం యొక్క పరాకాష్ఠలో కర్మ అనే దానికి ఏం మీనింగ్ ఇవ్వబడిందో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. భూత భావ ఉద్భవకరో విసర్గ కర్మ సంగీత. మనం అందరం ఆత్మస్వరూపులమేనండి. నేను పరమాత్మ స్వరూపుడను అనేది పెద్దలు చెప్పిన సుస్పష్టమైన విషయం. నేను ఉన్న చోట ఏముంటుంది? స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని ఏమన్నాం ఇప్పుడు? అధ్యాత్మము అన్నాం. రెండోది, మూడోది ఏముంటుంది అంటేనండి, ఎక్కడ నేనుంటే అక్కడ ఏం చేస్తూ ఉంటానంటే ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాను. నేనంటే నేనే కదండి, ప్రతి ఒక్క నేను, అందరిలో నేను అంటే ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటిది అనమాట అండి. అందరము ఆత్మస్వరూపులమే కదా. ఆత్మ చేస్తున్న ఒకనొక కార్యక్రమం ఏంటంటే, భూతభావ ఉద్భవకరో, భూతభావనను అంటే తదితర జీవులు అనే భావనను, సృష్టి అనే భావనను నా నుంచి ఉద్భవింపచేసుకుని, ఉద్భవకరో ఒకప్పుడు ఉద్భవింపజేసుకుని, విసర్గ మరొకప్పుడు వదిలిపెడుతూ ఉంటాం. భూతభావన అనే దాన్ని ఏమండి, అసలు జగద్ అనుభవం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆత్మస్వరూపుడనైన నేను భూతభావన తదితరులో, తదితర శరీరంలో ఇతరులు, నాకు అందులో నాకు సంబంధించిన వాళ్ళు, సంబంధించిన వాళ్ళు, ఈ విధంగా ఏదో ప్రొసీడ్ అవుతుంది అనుకోండి. ఈ జన్మ సంబంధాలు, ఆ జన్మ సంబంధాలు, అలా ఒక్కొక్క దేహంతో మొట్టమొదట ఏమున్నది? నేను జగత్ భావనను, ఏం పర్లేదు, భూత శుభమగుగాక, ఐశ్వర్యమగుగాక, భూత భావ ఉద్భవన, ఉద్భవము అంటే నేను నాకు వేరైన దృశ్యమును కల్పన చేసుకునేదనుగాక, ఆస్వాదించదనుగాక. భూతభావ ఉద్భవన, ఆ భూతభావం ఎలా ఉంటుందండి? నీవు, అతడు, అయినవాళ్ళు, కానివాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, అయిష్టమైన వాళ్ళు, సృష్టి, అనుభూతులు, ప్రేమ, కోపం, ద్వేషం, ఇవన్నీ నేను ఒకప్పుడు ఏమనుకున్నానంటే, నిర్విషయుడైనటువంటి నేను ఊరికే కూర్చోకుండా ఒక కల్పన చేసుకుంటాను అని ఒక కల్పన చేసుకున్నాం. దాంతో ఆత్మ నుంచి భూతభావం ఉద్భవించింది. ఒక ఆయన నిద్రపోతూ ఉంటారండి, ఏమండి, నిద్రపోయే ముందు శుభ్రంగా సుష్టిగా భోంచేసి చక్కగా ఫ్యాన్ వేసుకుని రోజంతా అలసిపోయి ఉంటారు, ఇంటికి వెళ్ళారు, హాయిగా నిద్రపోతున్నారు. నిద్రపోగానే ఏం స్టార్ట్ అయిందండి? ఒక కళ స్టార్ట్ అయింది. ఎందుకు కళ స్టార్ట్ అయింది అన్నదానికి ఎవరమైనా సమాధానం చెప్పగలమా? ఏముందా కళ వచ్చింది అంతే, దానికి కారణమేముంది? దేర్ ఇస్ నో రీజన్. ఏ కారణం లేకుండానే దానికి ఇది కారణం అని చెప్పలేం. ఆయన కలకాల సరదా ఆయనకి, ఊరికే నిర్విషయంగా నిద్రపోయే బదులు ఏం చేశారు, నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, కాసేపు మనసుతో చిన్న ఎంగేజ్మెంట్ చేసి ఒక సీన్ సృష్టించుకుంటా. ఆ సీన్ చూస్తున్నారు. ఆ సీన్లో ఏం చేశారు, ఈయనే ప్రవేశించి అదంతా తాను నేను నిద్రపోయేవాడిని అని అనేది మర్చిపోయి స్వప్నంలో ఒకటిలాగా అవన్నీ అనుభవిస్తున్నట్టుగా కాసేపు అనుభవించి నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఆ స్వప్నాన్ని ఏం చేస్తున్నారు కాసేపు అయిన తర్వాత, ఈజ్ లీవింగ్, వదిలేస్తున్నారు. స్వప్నంలో జరిగేదేంటి, స్వప్న భావన ఉద్భవకరో విసర్గ, తీసుకోవటం వదలటం. ఒకప్పుడు స్వప్న భావన స్వప్న అనుభూతిని స్వీకరించి కాసేపు అయిన తర్వాత వదులుతున్నాడు చూడండి. అలాగే ఈ పరతత్వం ఏం చేస్తుందంటే, ఆత్మ, మన యొక్క ఆత్మస్వరూపం అంటే మనమందరం ఆత్మస్వరూపులమే, కృష్ణ చైతన్య స్వరూపులమే. ఒకప్పుడు ఏం చేస్తున్నాము, భూతభావ ఉద్భవకరం చేస్తున్నాం. భూతభావన ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో, స్వప్నంలో వేరువేరు మనుషులు కనిపిస్తున్నట్టుగా మెలుగుతో ఉన్నప్పుడు వేరువేరు మనుషులే లేరు, హాయిగా భోంచేసి పడుకుంటున్నాం. వీ హ్యావ్ నో రిలేషన్షిప్స్, వీ హ్యావ్ నో ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు లేరు, అయిన వాళ్ళు లేరు, కాని వాళ్ళు లేరు, అవన్నీ పక్కన పారేసాం. ఈ ప్రపంచంలో తిరిగి తిరిగి కాసేపు వచ్చాం సాయంకాలం. ఇప్పుడు వాళ్ళందరి గురించి మనం పట్టించుకోదలుచుకోవాలా? ఇప్పుడు ఏమనుకున్నాం, ప్రశాంతంగా హాయిగా ఫ్యాన్ వేసుకుని నిద్రపోదాం అనుకున్నాం. నిద్రపోయాం. నిద్రపోయిన తర్వాత ఏం చేసాం, మనం కల్పన చేసుకున్నాం. ఆ కల్పనలో కొంతమందిని కల్పించుకున్నాం, కొన్ని రూపాలు, ఇళ్ళు, వాకిళ్ళు, వస్తువులు, అయినవాళ్ళు, కానివాళ్ళు, స్నేహితులు, ప్రియమైన వాళ్ళు, అప్రియమైన వాళ్ళు, మనం తగదా పెట్టుకునేవాళ్ళు, మన అవమానించేవాళ్ళు, మనం అవమానించేవాళ్ళం, మన వాళ్ళ మీద అరవడం, వాళ్ళు మన మీద అరవడం. స్వప్నంలో ఎన్ని వస్తాయో మనం ఏమీ చెప్పలేము, రోజుకో రకంగా వస్తుంది. ఇప్పుడు ఏమని చేశారు, నా స్వప్న భావనను ఉద్భవకర విసర్గ. అలాగే ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది, భూతభావనను ఉద్భవకర విసర్గ. భూతభావన ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, లోకాలు, బ్రహ్మాండాలు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, ఈ అనుభవాలు, జన్మలు, పుట్టడం, ఆ పుట్టిన తర్వాత అనేక సంబంధాలు, అనుబంధాలు, ఈలోగా బాల్య, యవ్వన, వార్ధక్యాల, దేహం పడిపోవడం, మళ్ళీ ఇంకో దేహం, మళ్ళీ సంబంధాలు, మళ్ళీ ఈ విధమైన ఒక పెద్ద మ్యూజిక్ లాగా సీరియల్, టీవీ సీరియల్ లాగా కంటిన్యూ అవుతుంది. దీనిని ఏమన్నాం, కొద్దిసేపు అయిన తర్వాత ఏమవుతుందంటే, ఈ ఆత్మ, అయ్యా ఇదంతా నా కల్పన కదా, ఎంతసేపు కల్పిస్తాం, చిచి ఆయమవుతాం, హాయిగా స్వప్ నేను ఈ జగద్ విషయాలు నాకు వేరైనటువంటి ఏ విషయము లేకుండా ఐ విల్ టేక్ రెస్ట్, ఐ విల్ బీ వితౌట్ ఎనీ రిలేషన్షిప్స్, అసలు దృశ్యము అనే విషయమే లేకుండా నిర్విషయంగా హాయిగా ఉంటాను అని కాసేపు అనుకుని ఆ నిద్రపోతున్న ఆయన ఏం చేస్తున్నాడు, స్వప్న దశ నుంచి గాఢ నిద్రలోకి వెళ్తున్నాడు. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు జగత్తులు ఉన్నాయా, లేవు.